నీకు చక్కటి ఆయనకి శుశ్రూష చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది, రా తల్లి తీసుకెడతానని చెప్పి చెయ్యి పట్టుకుని నక్షత్ర వీధిని దాటి శంకరుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అనేక వృక్షములు శోభిస్తున్నాయి, తుమ్మెదలు రొద చేస్తున్నాయి, చక్క చక్కటి సరోవరాలు, అక్కడే గంగ ప్రవహిస్తోంది. ఎంతో అందంగా రమ్యమైనటువంటి ప్రదేశం. ఆ రమ్యమైనటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి పరగా వెల్వలి చింతమాని అచల బ్రహ్మాసనాసీనుడై తిరమై రాజిత దేహమున్ విమల భూతిన్ తీర్చి కూర్చుండే తా గరుసుల్ శరక తన్ను తాల తలపై గాఢాత్ముడై నిష్టతో హరుడయ్యోగ సమాధిమై దవిలి నిత్యానందుడై ఉండగా అక్కడికి వెళ్ళి శంకరుడి యొక్క దర్శనం చేసేసరికి పరగం వెల్వలి చింతమానియ చల బ్రహ్మాసనాసీనుడై బ్రహ్మాసనం వేసుకుని కూర్చున్నవాడై తల మీద చంద్రవంక ప్రకాశిస్తుండగా అంతర్ముఖుడై యోగ విద్యలో తనలో తాను రమిస్తున్నవాడై బాహ్యమునకు ఏ విధమైన స్పర్శ లేకుండా దేన్నీ చూడకుండా అన్నిటినీ లోపలికి మడిచేసి మడిచేయడం అంటే అంతర్ముఖుడైపోయి ఆయన ధ్యానమునందున్నాడు. ఇప్పుడు పార్వతీదేవి వచ్చింది, ఆయనకి తెలియదు అది శంకరుడంటే. అంతటి ఆనందమగ్గునుడై ఉన్నాడు. చాలామంది తెలిసి తెలియక ఒక మాట చెప్తుంటారు, పార్వతీదేవి కనపడలేదు, వెర్రికిపోయి తిరుగుతుండేవాడు శివుడని. అలా ఏం ఉండదు, ఆయనే అలాంటి వెర్రి వేదాలు ఆయనకేం ఉండవు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన గురించి బాగా తెలుసున్న వాళ్ళు మాట్లాడారు, తెలిసి తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు. కాబట్టి అలా కూర్చునున్నాడు ఆనందనిష్టయండి ఉన్నటువంటి ఆ పరమాత్మ. పార్వతీ హిమవంతులు వెళ్ళారు. ఇప్పుడు ఆయన్ని పిలవచ్చా? ఓ శంకరా అని పిలవకూడదు, ధ్యానమునందున్నాడు. ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. కాబట్టి ఇద్దరు దూరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆయన బహిర్ముఖుడయ్యే వరకు ఎదురు చూస్తున్నారు. చెలువయుతానుగాంచి శివుచేరి భయంపడి కొంత దవ్వులం నిలచగిరీంద్రశేఖరుడు నీలగళ్ళుండును అంతలోన బింపలయ సమాధి మానికడు నొప్పగ కన్నులు విచ్చి చూచుచో పలిక ధరాధరుండలరి పార్వతికింతగ ప్రీతితోడుతన్. ఆ శంకరుడు ధ్యానమగ్నుడై ఉండగా అరమోట్పు కన్నులతో ఇలా కూర్చుని ధ్యానం చేస్తుంటే ఆయనకి కొంచెం దగ్గరగా నిలబడ్డానికి కూడా భయం వేసిందిట. అలా ఉన్నట్ట ధ్యానమిష్ట. కాబట్టి దగ్గరగా నిలబడలేక దూరంగా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కొంతసేపటికి ఆయన సమాధి స్థితి నుంచి బయటికి వస్తున్నాడు. ఆ బయటికి వచ్చేటప్పుడు చాలా మెల్లమెల్లగా బయటికి వస్తారు. అంతేకాని ఆ హఠాత్తుగా ఇలా కడిగిపేసి ఏమో ఆయన నైవేద్యం అడుగుతాయి అని ఏమి అనరు. అలా చప్పుడు చేయకూడదు కూడా అసలు ధ్యానంలో ఉండగా. వారు వచ్చేంత వరకు ఏదో కొద్దిగా అంత అర్జెంటుగా మాట్లాడవలసి వస్తే అది వారితో ఉండేవారికే తెలుస్తుంది. చాలా తగిలి తగలనటువంటి చాలా సన్నటి సవ్వడితో మెల్లమెల్లగా ధ్యానంలోంచి వారు బయటికి వస్తారు. అలా ప్రవర్తించాలి, అది అన్ని వేళలా పనికిరాదు కూడా, అలా చేయకూడదు కూడా. అది మెల్లగా బయటికి రావాలి ధ్యానంలోంచి బయటికి వచ్చేటప్పుడు. కాబట్టి ఆయన మెల్లమెల్లగా కన్నులు మంద్రంగా అలా విప్పి బహిర్ముఖుడయ్యాడు. ఇప్పుడు ఆయనకి తెలిసింది లోకం ఏమిటో. ఎదురుగుండ హిమవంతుడు నిలబడున్నాడు, పక్కన పార్వతీదేవి నిలబడింది. అప్పుడు గబగబా గిరిరాజు తన్ను దగ్గర నరుదించిన మృడగుచు అబ్జదలాక్షిన్ దర్శనము పెట్టి నిలచిన కరుణయు మోదంబు బుట్టే కరకంఠునకు. గబగబా పార్వతీదేవి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన చూస్తుండగా ముందేమీ మాట్లాడకుండా ఎందుకు అమ్మవారు పుట్టిందో తెలిసినవాడు కాబట్టి నోటితో చెప్పడానికి భయపడి ముందా పిల్లను అలా నిలబెట్టి తను కూడా పక్కన నించుని చాలా గౌరవంగా శంకరుడికి నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు పార్వతీదేవి వంక ఇలా చూశాడట. చూసినప్పుడు ఎలా చూశాడట తెలుసా అండి? ఇంత మర్యాదతో తండ్రితో కలిసి ఆడపిల్ల వచ్చింది, బహుశా నాకు నమస్కారం చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అలా నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవడానికి ఒక ఆడపిల్ల వచ్చింది అనుకోండి, పాపపు దృష్టితో చూడొచ్చా? ఆ పిల్ల ఎంతో పవిత్రంగా నీకు నమస్కారం చేస్తే నువ్వు ఆశీర్వచనం ఇస్తావని వచ్చింది,
నువ్వు నీ కూతురు ఎంత వైభవంతో ఉండాలని ఆశీర్వచనం చేస్తావో అంత పెద్ద మనస్సుతో ఆశీర్వచనం చెయ్యాలి. కాబట్టి మోదంబున చాలా సంతోషంగా ఆ పిల్ల వంక తండ్రి వంక అలా చూసేట్టు ఆయన. అంతేకాని పుట్టేశావా పార్వతి అన్నట్టుగా ఏం ఆయన చూసినట్టు చెప్పలేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే విషయాన్ని, శంకరుడు అంటే శంకరుడు అండి, ఇలాంటి ఆయన్ని సంసారంలోకి తీసుకురావాలి, పక్కన భర్తగా కూర్చోబెట్టాలి. వాట్ ఎ హెర్క్యులన్ టాస్క్ ఇట్ ఈస్. పార్వతీదేవి పొందినటువంటి ఛాలెంజింగ్ టాస్క్ అండి. అమ్మ మన పనుపున ఎంత గొప్ప పని చేసింది నిజంగా తల్లి. కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ నిలబడితే పార్వతీదేవిని చూడగానే ఆ ఎవరో ఆడపిల్ల, పాపం ఏదో పెళ్ళ వాళ్ళని వచ్చింది, పెళ్ళి అవ్వట్లేదో, ఏదో సంబంధాలు దొరకట్లేదేమో, పోన్లో ఏదో పాపం మన ఆశీర్వచనం చేస్తే పెళ్ళి అవుతుందని వచ్చింది. ఏ ఆడపిల్లకైనా జీవితంలో కోరికుంటుంది కదా, పోన్లే మనం ఒక్కసారి నమస్కారం చేద్దాం, ఈ పిల్లకి యోగ్యుడైన వరుడు రావాలని అనేటట్టే ఏం లేదు. ఆవిడ ఆవిడ ఎలా ఉందో చెప్తున్నారు. కాముని బాణమో కందర్ప దీపమో కాంతిరేఖయో వెల్పు కన్యయొక్కో మెలగడు తీగయో నెరుగుల బొమ్మయో తీరగు బంగారు తీగయొక్కో మోహంపు దీపమో మోహనవార్ధియో లాలిత మోహన లక్ష్మి యొక్కో చిత్తంపు రేఖయో శృంగారముల దోచు రేఖయో పూర్ణేందు రేఖయొక్కో అనగా ఒప్పు దాని అభినవ లావణ్య రూప కాంతులందు రూధికిక్కి బలగచున్నదాని పర్వత కన్యక చూచి విరగుపడియ సోమధరుడు. ఏ సామాన్యమైన అందం ఏమిటండి, మన్మధుడి బాణానికి స్త్రీ రూపం దొరికితే ఎలా ఉంటుందో అలా ఉందిట. కందర్ప దీపమో సాక్షాత్ మన్మధుడే స్త్రీ రూపాన్ని పొంది వస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. దేవతల యొక్క కాంత ఎవరైనా వచ్చిందా అన్నట్టుగా ఉందిట. బంగారు తీగ ప్రాణం పోసుకుందా అన్నట్టుగా ఉందిట. అసలు ఈ లోకంలో ఎవడైనా ఆవిడ వంక చూసిన తర్వాత మోహాన్ని పొందకుండా ఉండలేడు పురుషుడు అన్నవాడు. అలా ఉందిట. అటువంటి తల్లి ఎదురుగుండా వచ్చి నిలబడితే చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయన అలా పార్వతీదేవిని చూస్తూ లేడుట. ఆవిడ వంక హిమవంతుడి వంక చూసి ఒక అందుకు విరగపడ్డట. దీనికి నీవు పర్వతరాజువా, ఇంత చక్కటి పిల్ల, నువ్వు ధన్యుడవయ్యావు తండ్రిగా, చక్కటి కూతుర్ని కన్నావు, ఎంత సుగుణాల రాశి ఒక్క మాట మాట్లాడలేదు. తండ్రి వెనక అలా నిలబడింది నమస్కారం చేస్తూ, శహబాష్ అన్నట్టు చూశాడు అంతే. అంతవరకే ఏమి శంకరుడు అండి, నిజంగా శంకరుడు లాంటి పరమాత్మ, అటువంటి వ్యక్తి, అటువంటి అసలు అటువంటి పరబ్రహ్మం ఏమి ఆశ్చర్యకరం. ఆవిడ చూసింది శంకరుణ్ణి. ఆవిడ ఎలా చూసిందో తెలుసా అండి, ఆచపలాక్షి చిత్తమునయ్యు అయ్యురగాధిప బహుకంకణం చూచుచునుండగాని మరి చూచిన చూపు మర్పలలేమి నింజూచి మహీద్ధవల్లభుడు శూలికి మృక్కగదమ్మ బాలికా చూచదుగాని నీవనుచు సుందరి మృక్కగ బంచి వేట్కతో. ఆ తల్లి యవ్వనంలోకి వచ్చినప్పటి నుంచి శివుడి భార్య అవ్వాలి, శివుడి భార్య అవ్వాలి, శివుడి భార్య అవ్వాలి అనుకుంటున్నది కదండి. ఆవిడ మాత్రం శంకరుణ్ణి ఇలా చూసింది కన్నులు తిప్పుకోలేకపోయింది. అంటే ఇంత అందగత్య అని చెప్పబడినటువంటి తల్లి, ఒక సీసపద్యం అంతా ఆవిడ అందం చెప్తే ఈవిడ కన్ను తిప్పుకోలేని అందగాడు ఆయన. ఎంత అందగాడో మీరు చూడండి. అందుకే కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అని పొగిడింది శివమహాపురాణం. కోటి సూర్యులు ఉదయించినట్టుంటాడు అంత అందంగా. ఆయన వంక చూస్తూ ప్రత్యేకం ఆవిడ దేన్ని చూస్తూ ఉండిపోయిందోట తెలుసండి, ఆయన కుడి చేతి వంక చూస్తూ ఆ చేతికున్న పావుని చూస్తూ ఉండిపోయిందిట. ఎందుకు అలా చూడ్డాం, ఈ చెయ్యి తొందరలో నా చెయ్యి పట్టుకోవాలి, ఈ చెయ్యి తొందరలో నా మెడలో తాళి కట్టాలి, ఈ చెయ్యి తొందరలో ఆదివారం వచ్చేస్తే జీలకర్ర బెల్లం పెట్టేయాలి, ఇది ఆవిడ తాపత్రయం. ఈ చెయ్యి లోకరక్షణ హేతు, ఈ చేతి చిటికిన వేలుతో నా చిటికిన వేలు పట్టుకోవాలి. అందుకోసం కదా ఈయనకి భార్యగా ఎడమ తొడ మీద కూర్చుని అదృష్టం దాక్షాయిణిగా ఇష్టపడక ఆయన కూతురుగా ఉండడం ఇష్టం లేక వదిలి ఈ శరీరంతో వచ్చాను అని ఎంత తొందరగా ఆయనలో కలిసిపోతానా అని అలా చూస్తుందట శంకరుణ్ణి అమ్మవారు. ఇలా చూసేట హిమవంతుడు, బాగుండదు ఆయన చూస్తే ఏమిటి చూపు అంటుకుంటాడేమో అని అమ్మా చూద్దు గానివి అన్నట్ట. ఇంకెంతకన్నా ఏమంటాడు తండ్రి, తెలుసు ఆయనకి భార్య కావలసిన పిల్ల అని.
అంతకన్నా అనడానికి భయం పరమాత్మతోటి. ఎంత మర్యాద పాటించాడండి, తండ్రితనం అంటే అది. కూతురికి మర్యాద నేర్పినవాడు తండ్రి, అంతేకాని కూతుర్ని రెచ్చగొట్టినవాడు, కూతురికి నడువడి నేర్పనివాడు తండ్రి ఎందుకు అవుతాడండి? కాబట్టి ఆయన అమ్మా నమస్కరించు చూద్దువు గాని విశంకరుణ్ణి అన్నాడు. అంటే అది ఎలా ఉంది, అమ్మో ఆయన అంత గొప్పగా ఉన్నాడు మహానుభావుడని తెల్లబోతున్నావా పిల్ల, మొదటిసారి చూడ్డం కదా ఇటువంటి తపస్విని, ఆయన తేజస్సుకు ఆశ్చర్యపోతున్నావా, అమ్మా చూద్దుగానిలే ముందు నమస్కారం చేయాలి చూడగానే అని చెప్పినట్టుంది. ఎంత గొప్పగా మాట్లాడాడండి అంటే అని. ఇప్పుడు పిల్లని చూడమని పిల్లని నమస్కారం చేయమని తాను చేయకుండా ఉండొచ్చు హిమవంతుడు? ఆవిడ ఆడపిల్ల కాబట్టి నోట మాట రాలేదు. తను జయ జయ శ్రీగిరి మందిర జయ జయ మందార హార సలలిత వర్ణ జయ జయ భువనాధీశ్వర జయ జయ యోగీంద్ర పారిజాత మహేష జయ జయ హాలాహలధర జయ జయ దేవేంద్ర కమల సంభవ వినుత జయ జయ పన్నగ కంకణ జయ జయ గంగావతంస జయ చంద్రధరా కుసుమ కుసుమదానంబులు కోమలి తన మౌళి పెట్టదు నీ మౌళి పెట్టి కాని గజరాజని భయాన గంధంబు తన మేననలసదు నీ మేననలది కాని రాజీవ దళ నేత్ర రత్న కంకణములు తొడగదు నీ కేల తొడిగి కాని పుష్కరానన పట్టు పుట్టంబు కట్టదు కడకతో నీ కటి కట్టి కాని మహితలోల నేత్ర మాటాడదెప్పుడో కొంచెమే నిన్ను కోరి కాని ఇంత పిదపనిప్పుడేమియు నల్లదు నిన్నే కాని దేవ నిశ్చయంబు అన్నాడు. ఎటువంటి జయ జయధ్యానం చేశాడో చూడండి. ఆ శంకరుణ్ణి చూసి నమస్కారం చేస్తూ జయ జయ శ్రీగిరి మందిర జయ జయ మందార హారసు లలిత వర్ణ అని జయశబ్దం చేసి, అప్పుడు శంకరుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను ఒక్క కోరికతో వచ్చాను, ఈమె నా కుమార్తె, మీ వంటి మహాపురుషుడి యొక్క సేవ చేయడం కోసం తీసుకొచ్చాను. ఏమి సేవ చేస్తుందయ్యా? తపస్సు చేసుకునేవాడికి ఆడపిల్ల ప్రతిబంధకం యవనంలో ఉన్నది, నాకెందుకు ఆమె సేవ అంటావేమో తండ్రి, ముందే చెప్పేస్తున్నాడు. ఏమిటో తెలుసా సేవ అంటే, నీకు చేసే సేవ కుసుమదామంబులు కోమలి తన మౌళి పెట్టదు నీ మౌళి పెట్టి కాని. మా పిల్ల నువ్వు తపస్సు చేసుకోవడానికి సిద్ధపడుతుండగా పుష్పార్చన చేస్తుంది. మా పిల్ల కొప్పులో పూలు పెట్టుకోదు, నీ కొప్పులో పూలు పెట్టాక కాని, కాబట్టి నీకు పుష్పార్చన చేస్తుంది. గజరాజని భయాన గంధంబు తన మేన నలచదు నీ మేన అలది కాని. ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన నడకలున్న నా కుమార్తె, అన్యాపదేశంగా ఈమె నీ సొత్తని చెప్తున్నాడు. గంధం తన ఒంటికి రాసుకోదు, నీ ఒంటికి రాసిన తరువాత కాని, కాబట్టి నీకు గంధార్చన చేస్తుంది. రాజీవ దళ నేత్ర రత్న కంకణములు తొడగదు నీ కేల తొడిగి కాని. రోజు నీకు హస్తార్చన కింద చేతికి కంకణం వేసి తన కంకణాలు వేసుకుంటుంది. పుష్కరానన పట్టు పుట్టంబు కట్టదు కడకతో నీ కటి కట్టి కాని. నా కుమార్తె పట్టుపుట్టం కట్టుకోదు, నారచీరతో వచ్చి నీకు పట్టుపుట్టాన్ని సమర్పించి తను పట్టుపుట్టం కట్టుకుంటుంది. మహితలో మహితలోల నేత్ర మాట్లాడదెప్పుడో కొంచెమే నిన్ను కోరి కాని. ఏమైనా మాట్లాడుతుందేమో ఇంకదే పనిగా, మాటల వల్ల పాడైపోతాం అంటావేమో. అసలు నా కూతురు నోరి విప్పి నీతో ఎప్పుడు ఏమీ మాట్లాడదు, ఇలా పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్చన చేసి నువ్వు పూజ చేసుకోవడానికి పువ్వులు అవి అన్నీ అమర్చేస్తుంది, నిన్ను ఇలా సేవిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత పిదపనిప్పుడేమీ నల్లదు నిన్నే కాని దేవ నిశ్చయంబు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. నా పిల్ల నీకు ఈ సేవలు చేసి ఆ తర్వాత వరాలు అడుగుతుందామే అనుకుంటున్నావేమో. అలా వరాలు అడగడం కోసం నా కూతురు నిన్నేమి సేవ చేయట్లేదు, నీకు సేవ చేయట్లేదు. నా కూతురు కోరిక ఏమిటో తెలుసా, నువ్వే నీకు సేవ చేయడని. ఎంత గొప్పగా మాట్లాడాడండి, ఎంత చమత్కారంగా మాట్లాడండి హిమవంతుడు. మాట మాట్లాడినప్పుడు తండ్రితనం పోకూడదు, కూతురు ఆయన్ని చేరిపోవాలన్న ఆర్తి పాడైపోకూడదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. అంటే శంకరుడు అలా చూస్తున్నాడు, ఒప్పుకోవడమా వద్దా అన్నట్టు. ఇది శంకరుడు అంటే, ఇది ఆయన తపస్సు అంటే చూడండి. అంటే అప్పుడు హిమవంతుడు వేడుకున్నాడు, పార్వతీదేవి తెల్లబోతోందండి, ఇది చూసి ఆయన తపస్సు.
అవధా ఈశ్వర విన్నపంబు మదిలో లలించి రక్షింపు మీ విదారత్నము పెట్టి పోజతను మీ యొద్దం భవద్దాసి అయి తిరుటన్ వర్తన చేయుచుండెడిది ప్రీతిందీని రక్షింపుడి అవిరోధంబున లీల పంపి పరిచర్యలు చాల చేయింపుడి. వద్దనేస్తాడేమోనని ముందర కాలకో బంధం వేశాడు. అథవా అవధా ఈశ్వర విన్నపంబు మదిలో వాలించి రక్షింపుమా, నీ మనస్సులో ఒక్కసారి నేను చేస్తున్నటువంటి అభ్యర్థనని బాగా ఆలకించి నన్ను రక్షించు తండ్రి. ఈ పిల్లని నీ దగ్గర పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఈ విదారత్నము పెట్టి పోగదను మీ యద్దన్ భవద్దాసి అయి తిరుటన్ వర్తనములు చేయుచుండెడిది. ఈ పిల్లని నీ దగ్గర పెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ పిల్ల ఇక్కడే ఉంటుంది, నీ శుశ్రూష చేస్తుంది, ఆఖరణ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఇక్కడే సేవ చేస్తుంది. మీరు పరమస్వతంత్రంగా ఈ పిల్లని పిలిచి ఇలా మనం పని చెప్పచ్చా అని ఆలోచించకండి. మీకేమైనా పరిచర్య కావలసి వస్తే, మీకు కాసిన నీళ్లు కావలసి వస్తే, ఓ పిల్లా పార్వతి నీళ్లు పట్రా అని చెప్తుండండి. పరిచర్యలు చాలా చేయింపుడి, మీరు ఆ పిల్లతో సేవలు అందుకుంటుండండి అని విజ్ఞాపన చేసుకుని ఆ పార్వతీదేవిని ఆయన శుశ్రూషయందు వినియోగించి మహానుభావుడైనటువంటి హిమవంతుడు వెళ్ళిపోయాట. తల్లి జాగ్రత్తగా ఆ మహానుభావుణ్ణి సేవించమ్మా, నీకు శ్రేయస్సు కలుగుతుంది, సేవించి చీకటి పడే వేళటికి ఇల్లు చేరు అని. పరమేశు రూపం బుపలుమారు అందందవాడి చూపుల చూచుమని మిగుల పులకించు దలకించు బొలతి విచారించు చేరి పూవుల పూజ సేయున బల పంపక అటుమున్న పరిచర్యలు నరించు తరి దరిమిన చిత్తంబు తరగబట్టు దేవర మనసుత తెరగొప్ప వర్తించు కడున ప్రమత్తయై కన్యమెలగు కాముతాపుల ధాటిగాక శంభు అంటి ఒక్కొక్క మాటొత్త నప్పళించు తెంపు సేయంగ విరచున దేవి ఇట్లు శివునికెప్పుడు పరిచర్య చేయుచుండే. ఆ తల్లికి శంకరుడి యందు ప్రేమ ఉన్నది. ప్రేమ అనగా తొందరగా ఆయన పక్కకి భార్యగా చేరాలనేటటువంటి తలంపు ఉన్నది. కాబట్టి ఆయన కందులు మూసుకుని ధ్యానమునందున్నప్పుడు తాను పని చేసుకుంటున్నట్టుగా ఉంటూ మళ్ళీ చెలికత్తెలు చూడకూడదు, పలుమార్లు శంకరుడి యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తుండేదిట, పలుమార్లు శంకరుడికి దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడేదిట, పలుమార్లు శంకరా నేను దాక్షాయణిగా శరీరం విడిచిన దాన్ని నన్ను తొందరగా స్వీకరించండి మీలోకి అని అడగాలని అనుకుంటుందిట. కానీ ఆయన వినవలసిన వల సమయంలో అంటే బహిర్ముఖుడైనప్పుడు ఆయన తేజస్సు, ఆయన నిష్ఠ, ఆయన తపశ్శక్తి చూసి అడగలేక ఉండిపోతుంటుంది. అలా ప్రతిరోజు పరిచర్య చేస్తూనే ఉంది, ప్రతిరోజు సేవిస్తూనే ఉంది. విడువక పూజలు సేయగ నుడగక యోగంబు మీద నుండంగ తలపు పొడమటయు కాని కానంబడదెంతయు సంగతంబు పతికిన్సతికిన్. ఇలా ఎంతకాలమో జరిగిపోతుంది. ఆవిడ పరిచర్య చేస్తూనే ఉంది, ఆయన హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పతి కాడు, ఈవిడ సతి కాదు, అంటే వాళ్ళిద్దరికీ కళ్యాణం మాత్రం అవ్వట్లేదు. చక్కగా పరిచర్యలన్నీ చేయించుకుంటున్నాడు, గంభీరంగా ఆనందంగా అలాగే యోగమూర్తిగా చూస్తున్నాడు. ఏ వికారం ఉండదు, నువ్వే కదా సతీదేవివి అనడు, అసలేమీ పిలవడు, ఏమీ మాట్లాడడు, ఎప్పుడో ఏదో కావలసి వస్తే అంటాడు. ఆ పువ్వులు ఇక్కడ పెట్టాడు, ఒక మాట ఉండదు, ఒక మంచి ఉండదు అంతే. ఎప్పుడో బహిర్ముఖుడవుతాడు, ఏదో స్నానం ఏదో చేస్తాడేమో. మరి ఆ మహానుభావుడికి బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడంటే నేనేం చెప్పగలను. కాబట్టి మళ్ళీ అంతర్ముఖుడు అయిపోతుంటాడు. కొంత కొంతమందిని చూడండి, పాపం ఎప్పుడూ నిద్ర వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అలా మీరు రైలు ఎక్కినా నిద్ర, కారెక్కినా నిద్ర, బస్సులోకి వెళ్ళినా నిద్ర, కన్యాదానం పీటల మీద నిద్ర, పురాణంలో నిద్ర, అలా ఆయన ఎప్పుడూ అంతర్ముఖుడైపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎలా, నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు స్టేషన్ దాటిపోయేది ఆయన కర్మ ఏమిటో. నన్ను ఏమంటే బాబు నాకు నిద్ర తెలివి రాదండి, కొంచెం స్టేషన్కి వచ్చి లేపుదురు అనేవాడు. అయ్యా ఏ కోచ్ అండి అంటే S2 37 బెర్త్లో ఉంటాను, నన్ను లేపండి అనేవాడు. సరే ఈయన లేపుదామని పెడితే ఆయన ప్రారంభం ఏమిటో కరెక్ట్గా, ఈ వెళ్ళిన వాడికి 2 నిమిషాలే కదండి దిగుమల రైలు ఆగేది, S2 ఎక్కడుంటుందంటే ఇవాళ ఇక్కడ ఉండే, రేపు అక్కడ ఉండేది,
వీడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి 37వ బెర్త్లో పడుకున్న భవనవాడ పేరు చెప్తే బాగుండదు మళ్ళీ, ఫలానవాడలే సుప్రభాతం పలికిన, రెండు డోర్లు వేసి ఉండే ఆడవర్లో వస్తుండేది ఆ ట్రైన్, పోని తెల్లవారకట్టంటే నిద్రపోయేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బస్సుకి సీట్లు లేక 100 మంది పట్టే బస్సులో 250 మంది కూరుకుపోయి ఉంటే ఇలా పైనటువంటి రాడ్ పట్టుకుని తన చెయ్యే తన ఇలా పెట్టుకుని ఊడిపోయేదో ఏమిటో మరి. సామర్ల కోటలో దిగవలసిన వాడు తుల్లోనో ఎక్కడో దిగుతుండేవాడు. ఆయన నిద్రకి కండక్టర్లు కూడా మర్చిపోయేవారో ఏమిటో మరి. ఎప్పుడు వెళ్ళవలసిన స్టేషన్కి 2 స్టేషన్లు అవతలే తప్ప పుణ్యపురుషుడు ఎన్నడూ తన దిగవలసిన స్టేషన్లో దిగలేదు, అంత నిద్ర ఒక్కొక్కడికి. మరి ఎంత ఆశ్చర్యమో అలా అంత నిద్ర ఎలా వచ్చేస్తుందో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఈయనేమిటి ఎప్పుడూ అంతర్ముఖుడు అయిపోతూ ఉండడం, ఇలా కళ్ళు తెరిచేదో ఓ పావు గంట ఎంతో చూడడం, పాపం చెప్పడమా చెప్పడమా, బాబాయ్ చెప్తే ఏమంటాడో, ఇక బుక్కుని ఇబ్బంది వచ్చేస్తుందో, అసలు ఆ మనిషిలో అసలు ఇదే లేదు, నేను పార్వతినన్న భావనే లేదు, సతీదేవినన్న భావనే లేదు, ఏమని మొదలెట్టు అనుకునే వాళ్ళకి ఇలా కళ్ళు మూసేసేవాడు. ఇంకా పలకరించకూడదు, చీకటి పడితే ఆవిడ వెళ్ళిపోవాలి ఇంటికి. ఇలా చాలా కాలం అయిపోయింది. ఈవిడ సతి కాదు, ఆయన పతి కాదు. బాధలు ఎవరికి? దేవతలకి. ఎందుకని? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే తప్ప తారకాసుర సంహారం జరగదు. కాబట్టి ఇప్పుడు ఎంతకాలం రాయి గొడవ, అప్పటికీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. ఏదో చక్కగా ఇప్పుడంటే హాయిగా ఇన్ని వ్యాలంటైన్స్ డేలు పనికిమాలిండేలు, దేవాలయాల వెనకాల ఉన్నటువంటి చీకటిగా ఉన్న ప్రాంతాలు కూడా ప్రేమికుల విహార స్థలాలు అయిపోయాయి. ప్రారంభ కర్మ తప్ప ఆ రోజుల్లో శంకరుడి తపస్సు అంటే ఎంత గొప్ప తపస్సో, పార్వతీదేవి తపస్సు అంటే పార్వతీదేవి శీలం అంటే ఎంత గొప్పదో చూడండి. కనుక వీళ్ళిద్దరి ఎందు అటువంటి మనస్సు కలగట్లేదు. ఏం చెయ్యాలి? వీళ్ళకేం బాధ, తారకాసురుడు కొడుతున్నాడు వీళ్ళని. అందుకని ఆలోచించి ఆలోచించి ఒక రోజున దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇందులో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, బృహస్పతి దేవగురువు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారితో ఒక మాట చెప్పాడు, వాళ్ళిద్దరూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకోవట్లేదయ్యా, వాళ్ళిద్దరికీ ఓ కొడుకు పుడితే తప్ప తారకాసురుడు సంహరింపబడడు, సుబ్రహ్మణ్యుడు పుట్టాలి. శూలికి సీత సీతలాచలము చూలికి కూర్రమితోడ పుట్టిన బాణుడు కాని దానవుని బట్టి మహోగ్రత కీటదం కీటదగింపంగా. ఆ రాక్షసుడైనటువంటి తారకాసురుణ్ణి సంహరించాలంటే పార్వతీ పరమేశ్వరులిద్దరికీ వివాహం అవ్వాలి. ఎలా? వాళ్ళకి కళ్యాణం జరిగి కొడుకు పుట్టాలి, ఏం చేద్దామని అడిగాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కించతు మాయకి వశుడయ్యాడు. ఆ సందర్భంలో బృహస్పతి అన్నారు, దేవేంద్రుడికి కబురు చేద్దాం, దేవేంద్రుడి ఆజ్ఞకి ఎదురు లేదుగా, మన్మధుడిని పిలిపిద్దాం. మన్మధుడి బాణం వేస్తే ఎంతటి వాడైనా వశుడవుతాడుగా. బహిర్ముఖుడైనప్పుడు పార్వతీదేవి మాట్లాడలేకపోతోంది, కానీ బహిర్ముఖుడు అవగానే మన్మధుడో బాణం వేసేస్తే పార్వతీదేవికి వశుడైపోతాడు. ఆవిడ దగ్గరే ఉంటుంది కాబట్టి. తర్వాత తారకాసుర సంహారం అయిపోతుంది, సుబ్రహ్మణ్యుడు పుడతాడు. అంత లేఖితనంగా లెక్క కట్టారు వాళ్ళు శంకరుణ్ణి. ఏ మహానుభావుడిచ్చిన వరంతో మన్మధుడి పని చేయగలడో, ఆ మన్మధుడు బాణం వేసేస్తే తమకంతో పార్వతీదేవిని చూసేవాడు, అది వాళ్ళ దృష్టి. కాబట్టి ఇప్పుడు మన్మధుణ్ణి పిలిపించాలి. ఎటువంటి మన్మధుడు అంటే భాసిల్ల పువ్వుల బాణ పంక్తుల వాణి కొమరారు కిందం మిగుడుగు వాణి కలహంస సారికా కలకంఠముల వాణి వెలుగొందు తీయని వింటివాణి మందానిలలలా మమద భంగముల వాణి తెరగొప్పు పువ్వుల తెరువాణి పలునీను కెక్కంబు పడగ నొప్పెడు వాణి ఆమని సారథి అయిన వాణి అందమైన వాణి సకల సకలంక శృంగార విభవ లక్ష్మి చేతదలయువాణి మోదవృత్తి వాణి మోహనాకృతి వాణి కాముతలచన కథాముడపుడు. ఇంద్రుడు ఒక్కసారి మన్మధుణ్ణి స్మరించాడు. ఎటువంటి వాట? పూలు తీసుకొచ్చి పూల బాణాలతో లోకాన్ని గడగడవాడించి కామ ప్రవృత్తి పుట్టించగలిగిన వాడు, ఎప్పుడూ చిగురుటాకులతో ఉండేటటువంటి గొడుగేసుకుని తిరిగేటటువంటి వాడు, కలహంస సారిక చిలుకలు హంసలు మొదలైనటువంటి కలకంఠములతో వాటి యొక్క పలుకులతో కూడినటువంటి ఆ పక్షులు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, తీయటి విల్లున్నవాడు అంటే చెరుకు విల్లు చేత్తో పట్టుకున్నవాడు, భృంగములు అంటే తుమ్మెదలు మధ్యలు వాయిస్తున్నాయా అన్నట్టుగా ఎప్పుడూ తుమ్మెదలు జంకారంతో తిరిగేవాడు, చాలా గొప్ప విల్లు చేతిలో పట్టుకున్నవాడు. ఎటువంటి వారి మీద ఆయన బాణం పడ్డా వెంటనే ఆయన ఆ కామసుఖాన్ని కోరుకుంటాడు. అటువంటి బాణం వెయ్యగలిగినటువంటి వాడు మీనటిక్కంపువాడు, ఆయన యొక్క ధ్వజం మీద జెండా మీద చాప గుర్తుంటుంది. అటువంటి వాడు ఎవరినైనా శృంగారం వైపు దింపగలిగిన వాడు అటువంటి మన్మధుణ్ణి తలుచుకున్నట్ట. ఏమిటి దీని రహస్యం? ఇవన్నీ ఇంద్రాదుల దృష్టిలో బలం కాబట్టి ఇన్నున్నాయి కాబట్టి శంకరుణ్ణి పడగొట్టగలడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఇది తలుచుకునేటప్పటికి? మన్మధుడు అదృష్టం బాగుండి ఎవరి మీద బాణాలు వేయట్లేదు ఆయన సమయంలో. ఆయన రతీదేవితో కలిసి ఉన్నాడు. రతీదేవితో కలిసి ఉండి ఒక్కసారి దేవేంద్రుడు మనస్సులో స్మరించగానే ఆయనకు అందింది, ఇంద్రుడు పిలుస్తున్నాడు అన్న భావన. తిరస్కరించకూడదు కదండి, ఆయన దేవేంద్రుడు కాబట్టి. రతీదేవితో అన్నాడు, నన్ను దేవేంద్రుడు తల్లచను పనిగొని నేడాల తల్లచ పంకజనేత్రి తమకే కార్యము కలిగను పనిలే నితలంపుడతడు భామిని నన్ను. దేవేంద్రుడు నన్ను ఎందుకో తలుచుకున్నాడు రతి, నేను బయలుదేరి వెళ్ళాలి. కారణం లేకుండా దేవేంద్రుడు అలా పిలవడు, పిలిచాడంటే వెంటనే వెళ్ళిపోవలసిందే, అందుకని నేను బయలుదేరుతున్నాడు అంటే ఆవిడంది రతీదేవి, నేను కూడా వస్తానండి మీతోటి అంది. అంటే ఆయన అన్నాడు, నేనేం విహారానికి ఎడుతున్నాననుకున్నావా, పర్వత శిఖరాల మీద తిరగడానికి ఎడుతున్నాననుకున్నావా, సాక్షాత్తుగా రాచకార్యం మీద పెడుతున్నాను. ప్రభువు పిలిచాడు. ప్రభువు పిలిచినప్పుడు ఇలా నేను వస్తాననొచ్చా? ఇలాండ్రైన కులాంగనల్ మగళ్ళతో నితింతురా పెళ్లి శుభిల్లంగా తన సభలకు మీనాక్షి నిన్నెన్నమా ఇల్లాండ్రవ్వరు ప్రాణవల్లభలతో నిట్లాడగా నెత్తురే సల్లాలిచ్చమె దేవతా సభలకు సంకేత శైలంబులే. నేను ఈ విషయం చెప్పేస్తాను భయం ఏమిటి, నేను ఏలూరులో ఆ రోజుల్లో 8th క్లాస్ 9th క్లాస్ చదువుకునేటటువంటి రోజుల్లో మా అమ్మగారు వాళ్ళు ఒక మనిషిని ఎప్పుడూ పిలిచి ఒక మాట చెప్తుండేవారు. ఆవిడ కొత్తగా పెళ్ళయింది, ఆ పక్కన ఉండేటటువంటి 2-3 ఇళ్లలో ఒక ఇంట్లో కాపురానికి వచ్చారు. చాలా మంచివారు ఆయన, ఒక కాలేజీలో పనిచేస్తుండేవారు. ఆ అమ్మాయిని కాపురానికి తెచ్చారు. మరి అది విచిత్రమైన ఆలోచనో నాకు అర్థం కాదు, ఆవిడ భర్త ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని ఎప్పుడు గుమ్మానికి అడ్డం పడుకుని ఏడిచేది. మీరు అలా వెళ్ళిపోవద్దు, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు అంటే పురుషుడు ఏదో సంతోషం అనుకున్నా, ఓ రోజు ఉన్నాడు 2 రోజులు ఉన్నాడు, ఎన్నాళ్ళు ఉంటాడే, మీరు వెళ్ళొద్దు మీరు వెడితే నాకు తోచట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళిపోండి అని. రోజు పిల్లాన్ని తీసుకెళ్ళి పక్కన కుర్చీలో కూర్చోబెడితే బాగుంటుందా ఆఫీస్లో, అలా రాకూడదే అని తల పగలగొట్టుకు చెప్పేవాడు. పుట్టింటి వాళ్ళని పిలిపించి చెప్పాడు, పక్కిళ్ళ వాళ్ళతో చెప్పించాడు, అందరికీ చెప్పుకుని ఏడ్చాడు. కొన్నాళ్ళకి ఆయన ఉద్యోగం పోయింది. కారణం ఏంటంటే ఈవిడ వెళ్ళనివ్వదు, వెళ్ళేవాడు కాదు, ఎన్నాళ్ళు చూస్తారు మా ఆవిడ రానివ్వలేదంటే ఉద్యోగం తీసేశారు. అలా మన్మధుడు అంటున్నాడు, ఇదేమిటి, ఎక్కడికైనా విహారానికి ఎడుతుంటే నేను వస్తాననొచ్చు, ఏదైనా సంతోషంగా అనుభవించడానికి పెడుతుంటే నేను వస్తాననొచ్చు, రాజు పిలిచినప్పుడు రాజ్యసభకి ఆయన ఆజ్ఞ తెలుసుకోవడానికి ఎడుతుంటే నేను వస్తానని ఏ ఇల్లాలైనా అనొచ్చా? బహుశా ఇలాంటి వాళ్ళు ఉంటారని లోకంలో ఇలాంటి శ్లోకాలు ఇచ్చారేమో, ఇలాంటి పద్యాలు. కాబట్టి ఇలా ఎవరైనా అడుగుతారా, అలా రాకూడదు రతి, నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కొని వస్తానని చెప్పి ఆయన బయలుదేరి చక్కగా ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అబ్బో, ఆ ఇంద్రుడి యొక్క లోకం ఎంత అందంగా ఉంటుందో, ఆ దేవేంద్ర లోకాన్ని అంతటినీ వర్ణన చేస్తారు. ఎక్కడ చూసినా హర్మ్యాలు, ఆ నందనవనం, పూలతోటలు, అప్సరకాంతలు, ఋషులు, భోగస్థానాలు, ఓహ్, ఎక్కడ చూసినా సుఖము ఆనందము, సుఖము ఆనందమే. అటువంటి చోటికి వెళ్ళి వారి జగర్భుని వరమున తారకుడను దానవుండు తద్దయుకడిని కారించనికిల జగముల పోరం కడతేర డెట్టి పురుషుల చేతం. ఇంద్రుడి యొక్క దర్శనం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడన్నాడు, తారకాసురుడన్న రాక్షసుడు ఒకడు పుట్టాడు, ఆయనకి బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఆయన పార్వతీ పరమేశ్వరుల కొడుకు చేత తప్ప మరణించాడు. కాబట్టి నువ్వు వెళ్ళి పూలమానములు వెయ్యాలి. పురహరునకు అద్రిజకును పరగం ప్రభవించు నట్టి బలియుడు వాణింపరి మార్చు అద్రి కన్యక పురహరునకు కూర్చి కీర్తి పొందుమదనా. నువ్వు వెళ్ళి నీ చేతిలో పూలబాణాలు ఉన్నాయి కాబట్టి పరమశివుడి మీద ప్రయోగించి పార్వతీ పరమేశ్వరుల మధ్య అన్యోన్యత కలిగించి వాళ్ళకి కొడుకు పుట్టేటట్టుగా చెయ్యి, దేవతలందరూ ఎంతో సంతోషిస్తారన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, ఇది ఎంత పని నీకు ఇందిరా నందన, తలపులో పేర్మితలతుగాక తలచిది భుజదండ దర్పంబు శోభిల్ల కొనకొని మము వీడు కొందుగాక, కొనిన బలంబులు కొమరారగా కొల్వభూతేశుపై తండు పోదుగాక, పోయి విజృంభించి పొరినారి సారించి తీపుల విల్లెక్కు తీతుగాక, తిగిచి పువ్వు తమ్ము తెరగొప్ప సంధించి విశ్వనాథు మీద విడుతుగాక, విడిచి కలచి నేర్చి విశ్వేశ్వరుడు కేళి ఏర్పడంగ గిరిచ కితుగాక. ఏమిటయా, మన్మధుడు ఈ మాటలు చెప్పేటప్పటికి కొంచెం అదోలా పెట్టాడు మన్మధుడు మొహం. పెట్టేప్పుడు ఏమిటి అలా చూస్తున్నావేమిటి, ఇదేం పెద్ద పనే, నీతో పాటు వసంతుణ్ణి పంపిస్తాను, నీతో పాటు తుమ్మిదలు వస్తాయి, అకాలంగా ఎక్కడ చూసినా వసంత ఋతువు వచ్చేస్తుంది, పెడతావు చక్కగా. ఏముంది శంకరుడి దగ్గర అలా కూర్చుంటావు చెట్టు కింద, ఆయన ఎప్పుడో బహిర్ముఖుడు అవుతాడు, పార్వతీదేవి అప్పుడు వచ్చి పరిచర్య చేస్తూ ఉంటుంది, అదేం నీ బాణం ఎక్కువ పెట్టినట్టు కనపడుతుంది ఏమిటి, ఇప్పుడు నువ్వేం ఎదురుగుండా ఉండక్కర్లేదుగా, ఎక్కడో చాటు నుంచో ఓ పూల బాణం తీ, వింటినారికి సంధించు, ఎక్కువ పెట్టు, గురి చూసి ఒక బాణం కొట్టు, తగులుతుంది. పార్వతీదేవితో ఆయన అనురాగంలో పడిపోతాడు, నువ్వు సంతోషంగా తిరిగి వచ్చాయి, నీకు సన్మాన సభ చేసేస్తాం, ఎందుకంత అలా పడిపోతావు, ఏమిటి అలా చూస్తున్నావేమిటి, హాయిగా బయలుదేరి అన్నాడు. అంటే ఆయన అన్నాడు మన్మధుడు, ఓహో ఈ పని నన్ను పంపతగవాయుహింప నాకున్ శివద్రోహం బిమ్మయి చేయుగాతకునై త్రోహంబు కావింపగా, ఆహా వద్దని మంపబట్టకిది చేయన్ మీరు పొమ్మందురే మోహాతీతుడు శంభుడాతనికి నే మోహంబు లేదెమ్మయిన్. అయ్యా ఇంద్ర, ఒకవేళ నేను వచ్చి తెలియక నేను వెళ్ళి బాణం వేస్తానండి అంటే మీరేమనాలి, చీ నోర్మొయి శంకరుడి మీద బాణం వేసేంత మొనగాడిగా అని నన్ను అనాలి. అలా అనడం మానేసి మోహాతీతుడైనటువంటి శంకరుడి మీద నన్ను బాణాలు ఏమంటున్నారు ఏమిటండి, ఇదేదో నా కొంప ముంచేసే సందర్భంలాగే ఉంది. కొలది లేదు పేర్చి కోపించనేని నీరించివైన శిరముత్రించి కాని విడువకున్న బిరుదు విన్నాడ వెన్నాడ అభవుజేర వెర తునవరనాథ. ఆయనకి కానీ ఎప్పుడైనా కోపం వస్తే ఇంకా ఎవడు ఆ శరీరం మీద ఉన్న తలకాయతో ఉన్నాడో ఆ తలకాయ మారన్నా పోయింది, తెగన్నా పడిపోయింది తప్ప అదే తలకాయతో ఉన్నవాడిని నేను చూడలేదు ఇంకా. కాబట్టి ఇది ఎక్కడ కూడా ఉండో, నన్ను వెళ్ళమంటున్నారు, ఈ తలకాయ ఇలా ఉండడం మీకు ఇష్టం లేదా అని అడిగాడు. అడిగి ఆయన అన్నాడు, పైగా ఒక పెద్ద ఇబ్బంది ఉంది మీకు తెలుసా, నేనెవరి కొడుకుని, లక్ష్మీనారాయణుల యొక్క కొడుకుని. నేను నిజంగా మన్మధుడి మీద బాణం వేయడానికి వెళ్ళాను అనుకోండి, మా నాన్నగారికి తెలిస్తే నువ్వంత మొనగాడివిరా శంకరుడి మీద బాణాలు వేయడానికి అని ఏమంటాడో అని హడిలిపోతున్నానన్నాడు. ఎక్కడున్నాయండి శివకేశవ భేదాలు, అది నిజంగా మన్మధుడిని శంకరుడు కాల్చేసినప్పుడు నారాయణుడు యుద్ధానికి వెళ్ళాలి శివుడి మీదకి, అలా ఉండదు, ఒక్క మూర్తి అన్ని రూపాలుగా ఉంటుంది. కాబట్టి చూడండి ఆయన అంటాడు ఇంద్రుడు, పుండరీకాక్షుని పుత్రుండనై నేను యుభచర్మధరుని పైకెట్లు పోదు, పోయిన అద్దేవ భూరి ప్రతాపరయంగనా తేజమెందు నిలచు, నిలచిన పరమేశమూర్తియే కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు నిల్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, నిక్కమివ్విధంబు నియాన దేవేంద్ర మృగకులేంద్రునోర్వ మృగము వశమే. అయా పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి భచర్మధరు పైకి ఎట్లు పోదు, నేను శ్రీ మహావిష్ణువు కొడుకుని, వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు, నేను ఆయన మీదకి వెళ్ళి బాణం వేస్తే మా నాన్నగారు ఊరుకుంటారా, శంకరుడు ఊరుకుంటాడేమో, కానీ పైగా అన్నిటినీ నిలిచి ఆయన కానీ బహిర్ముఖుడైన తరువాత చేతిలో ఆయన ఇలా ధనస్సు అట్టుకుంటే నేను బాణం పట్టుకున్నాక ఆయన ప్రతాపాగ్ని ముందు నేను నిలబడ్నా, ఏమిటో నువ్వు చెప్పింది, ఒకవేళ నిల్చున్నాను నించుని పారిపోకుండా యుద్ధం మొదలెట్టాను, ఆయన వెంటనే తీసే అస్త్రం పాశుపతాస్త్రం తీస్తాడు, నా దగ్గరే ఉన్నాయి బూడిద పూల బాణాలు ఉన్నాయి, ఆ పాశుపతాస్త్రానికి నా పూల బాణం ఎక్కడ నిలబడుతుంది, నిలబడదు. ఒకవేళ నిలబడ్డానయ్యా, నిలబడి పువ్వుల బాణం వేసేసి గెలిచేసి ఇంటికి వచ్చేసాను, శంకరుడి మీద బాణం వేసి శంకరుడికే మోహం కల్పించి ఇంటికి వస్తే, నేను గెలిస్తే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతు, శంకరుడి మీద బాణ ప్రయోగం చేసి గెలిచి ఇంటికి వస్తే మా నాన్నగారు నారాయణుడు అసలు నన్ను ఎలా చూస్తాడో అని నేను వణికిపోతున్నాను. మా నాన్నగారు ఒప్పుకోరు ఇలాంటి పనులు చేయడానికి.
నికమివిధంబునియాన దేవేంద్ర మృగకులేశు మృగముతరమే.
ఇది నిజం. నువ్వు ఎలా ఉందో తెలుసా, నువ్వు చెప్పింది ఒక దూడని పట్టుకెళ్ళి అదిగో సింహంతో యుద్ధం చేయని పంపించినట్టుంది. నేనెక్కడా, శంకరుడు ఎక్కడా, నేను వెళ్ళడం ఏమిటి, ఆయన మీద బాణాలు వేయడం ఏమిటి. చాలామంది అంటారు పిలిచారు మన్మధుణ్ణి వెంటనే వెళ్ళిపోయాడంటారు. పాపం ఆయన అలా వెళ్ళలేదండి, ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు వెళ్ళడానికి, చాలా బాధపడ్డాడు, భయపడుతూ సగం చచ్చి వెళ్ళాడు నిజానికి ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళలేనంటుంటే ఇంద్రుడు అన్నాడు, ఒప్పని పనికినే పంపను ఒప్పుగా పుష్పాల పూజను నరించుగతి కప్పుము దేవరశరమును ఇప్పుడు నీ పుష్పశరములింతే చాలు. ఏమిటయా అలా భయపడిపోతావు, అది కూడని పని అయితే నిన్ను నేను పంపిస్తానా. నువ్వు వెళ్ళి ఈశ్వరుడి మీద పుష్పబాణాలు వరుసగా వేసి ఆయన ఏమనుకుంటాడు తెలుసా, పుష్పార్చన చేసేవరా నువ్వు అని పొంగిపోయి పార్వతీదేవితో మోహంలో పడిపోతాడు.
కప్పు లోకాధీశ శూలి నిన్ను కనిన లోకోపకారార్థి అయి ఈ కాత్యాయని తన్ను కుర్పతనపై ఎతించి నడంచుత ఏకీడుంతల పోయకుండనలు గందే జిమాట సిద్ధంబుని కార్యంబవలీలగా నెరుపిమి ఏ పాటకందర్పక.
నువ్వు నిజంగా బాణాలు వేసేస్తుంటే, శంకరుడు చూసి మోహం పుట్టేస్తుంటే, కామం పుట్టేస్తుంటే ఈ కాత్యాయనితో నన్ను కూర్చడానికి వేశాడు పాపం మన్మధుడులో. ఒక రక్షణ కోసం మాకు పిల్లాడు పుట్టాలి కదా, ఈ ఎంత ఉపకారం చేస్తున్నాడో చూడండి, అంత నాకుగా కామం పుట్టింది అనిపించుకోకుండా మన్మధుడు బాణాలు వేశాడు, నా తప్పే ఉందని పార్వతీదేవిని పెళ్ళాడడానికి అవకాశం ఇచ్చాడని మనసులో పొంగిపోతారయ్యా శంకరుడు. ఇంత లేఖితనంగా కనబడ్డాడు ఇంద్రుడికి శంకరుడు. ఇది ఒక్కొక్కడి పదవిలో ఉన్న ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. అలాంటి వాడి దగ్గర పనిచేసేవాడు ఎంత ప్రమాదానికి ఎడతాడో చూడండి. అందుకే ఒక ఏబుల్ ఆఫీసర్ కింద పనిచేశానండి అని పొంగిపోతుంటారు ఉద్యోగులు. ఎందుకో తెలుసా అండి, ఏబుల్ ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఏబుల్ ఆఫీసర్. ఇట్ ఈజ్ లైక్ ఎన్ అంబ్రిల్లా. గొడుగు కింద ఉండడం ఎంత గొప్పో, సమర్థుడైన అధికారి కింద ఉండడం అంత గొప్ప. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఎగదోశాడు వెళ్ళు వెళ్ళని. పాపం మహానుభావుడు వెళ్ళాడు, కానీ వెడుతున్నాడు కానీ ఆయనకి ఎక్కడో అనుమానం వచ్చేసిందండో, ఏమిటో వెడుతున్నాను కానీ మళ్ళీ తిరిగి వస్తానా, ఎందుకైనా మంచిది ఒకసారి రతీదేవిని చూసేసి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళాడు. ఏం అలా ఉందేం మీ మొహం అని అడిగింది ఆవిడ. అడిగితే ఏమీ లేదు, శంకరుడి మీద బాణాలు ఏమన్నాడు ఇంద్రుడు, బయలుదేరుతున్నాను యుద్ధానికి అన్నాడు. ఆవిడ వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది రతీదేవి. అది విచిత్రం. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను. ఎన్ని పద్యాలని చదవను, ఆదివారానికి కళ్యాణం వస్తోందని కొన్ని పద్యాలు వదిలేస్తున్నాను మనసు ఒప్పకపోయినా. నిజంగా పద్యాలు తేనెపట్లు. ఆయన స్పృహ తప్పిపోయినటువంటి రతీదేవి మళ్ళీ స్పృహ పొందిన తరువాత దేనికంత బెంగ పెట్టుకున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నిఖిల ప్రపంచంబు నిర్మించి శోభిల్లు పరమేష్టి కంటే నీ బలము బలమే, మురువైపుల బట్టి మూలకు జనిపిన కరివైరి కంటే నీ విర్రపు విర్రవే, ఘనభీకరాతోపకలితుడై త్వర్తిల్లు లయకాలు కంటే నీ లావులావే, కల దైవముల నెల్ల ఖండించి మించిన ఎంతకు కంటే నీ అరుదు అరుదే, ఎట్టి ఘనులను బట్టి ఎనవేంకతల కొని తెచ్చి విరిచి త్రుంచి వచ్చినాడు, వలదు శంభుతోడ వైరంబు మన్మధ ఉరకుండి వచ్చువారు గలరే. ఎవరితో పెడుతున్నావో తెలుసా యుద్ధానికి, ఈ సకల ప్రపంచాన్ని నిర్మించినవాడు, నిర్వహించినవాడు, లయం చేయగలిగినవాడు, మూడు కన్నులున్నవాడు, ఎవరినైనా పడగొట్టగలిగినవాడు, భయంకరమైనటువంటి పటాటోపంతో ఎవ్వరూ ఓడించలేకపోయిన గజాసురుడి తోలు ఒలిచి కట్టుకున్నవాడు, కలులైన దైవములను కూడా ఖండించగలిగినటువంటి యమధర్మరాజు యొక్క గుండెల మీద తన్ని చంపినటువంటి వాడు, ఒకసారి ఆయనతో యుద్ధానికి వెడితే మామూలుగా చంపడం కాదు, పట్టి విరిచి త్రుంచి తలలు తెగకోసినవాడు, అటువంటి రుద్రస్వభావం ఉన్నవాడు. ఆయన జోలికి పరమ అనవసరంగా వెళ్లకుండా భక్తితో నిలబడిన వాడిని కౌగిలించుకుని కాపాడే స్వభావం ఉన్నవాడు. ఆయన శక్తితో నీ శక్తి సమానమా, నీకున్న 5 బాణాలతో యుద్ధమా, వెళ్లకు వెళ్లకు. పుట్టించున్ భవనంబునన్ మొగలమున్ బోలార్పగాధాతయై పట్టై రక్షణ చేయుచుండను సుధాపర్యంకుడై రుద్రుడై కత్తల్ కందకటార్చునిట్లు మరియు గర్వించి లీలాగతిన్ కత్తలవిట్లు మహేషు మీద తన రంగా పడియే మన్మదా. ఈ లోకములకన్నింటికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, హేళగా ఒక పెద్ద
మెత్తగా ఉండేటటువంటి మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో దేనిస్తే ఎలా అంటేసుకుంటాయో అన్ని దానికి, అలా సమస్త బ్రహ్మాండములను హేళగా తనలోకి తీసుకోగలిగిన వాడు. ఆయన శక్తి ఏమిటి, నీ శక్తి ఏమిటి, నువ్వు మానం వేయడం ఏమిటి, ఎందుకొచ్చిన ఆలోచనలు, భూకాంత తేరును పువ్వుల తేరును నిర్జర సుప్రభటులు నీ కీరభటులు. ఎంత గొప్పగా చెప్పిందండి నిజంగా రతీదేవి, మెరుపులు మెరిసేయండి. వాంగ్మయంలో కొంతమంది స్త్రీలు, రామాయణంలో తార సీతమ్మ, మండోదరి, శివమహాపురాణంలో రతీదేవి, ఎంత గొప్పగా మాట్లాడింది. భూకాంత తేరును, శంకరుడు యుద్ధానికి వస్తే దేని మీద ఎక్కుతాడో తెలుసా, ఈ భూమండలం అంతా రథం అవుతుంది. నీ బుర్ర, నీ రథం ఏమిటో తెలుసా, పువ్వుల తేరును, పువ్వులు నీకు రథం అవుతాయి. నిర్జరసుభటుల కీరభటుల, దేవతలు ప్రమదగణాలు ఆయన వెనకాల పెడతారు, నీ వెనకాల ఎవరు వస్తారు, కీరభటుల చిలుకలవి వస్తాయి. కనకాచలము విల్లు, ఆయన మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటాడు. కడుతీయనగు విల్లు, నువ్వు చెరుక్క రట్టుకుంటావు. మేటిన మేటి నది పడగ నేను పడగ, ఆయనేమో వృషభధ్వజంతో ఉంటాడు, నువ్వేమో చాపధ్వజంతో ఉంటావు. బహుళాప్రవాజులు పచ్చని వాజులు, ఆయనేమో మంత్రాలనే పక్షి రెక్కలుగా అమర్చి బాణానుసంధానం చేసి విడిచిపెడతాడు, నువ్వేమో ఆకుపచ్చగా ఉండే తొడిమిలున్న పూలు తగిలించి విడిచిపెడతావు. ఏమిట్రా నిలబడేది నువ్వు ఆయన ముందు, పెక్కుతలారి భంగమారి, ఆయనదేమో ఆదిశేషుణ్ణి వింటినారిగా కడతాడు, సహస్ర పడగలతో ఆదిశేషుడు చూస్తూ ఉంటాడు బుసలు కొడుతూ, నువ్వేమో తుమ్మెదలతో నారి కట్టుకుంటావు ధనస్సుకి. నవముగంబుల ఎంత నవ వసంతుడు ఎంత, ఆయనకి నాలుగు ముఖాలున్నవాడు పక్కన నిలబడతాడు బ్రహ్మగారు పిలిచేటప్పటికి. నీ పక్కన ఎవరు నిలబడతారు, వసంతుడు వచ్చి నిలబడతాడు, గాలి టేస్తాడు వెళ్ళిపోతాడు ఆయన. నవ వసంతుడు ఎంత పురుషోత్తముండమ్ము పూటమ్ము, ఆయన బాణం ఏమిటో తెలుసా, శ్రీమన్నారాయణుడు. మీ తండ్రినే సంధిస్తాడు బాణం కింద, ఎందుకని త్రిపురాసుర సంహారంలో వేశాడు. నీకేమిటో తెలుసా, పువ్వు బాణం. చాలా జాగ్రత్త. వెలయరేయ బగలు వెలిగించు కన్నులు, ఈ లోకములకంతటికీ కూడా రాత్రి పగలు అగ్నిహోత్రమైనటువంటి కన్నులు ఆయన కన్నులు. నీవి ఇలా మిణుకు మిణుకుమంటూ ఉండే మాంసనేత్రాలు నీవి, అటువంటి నువ్వెక్కడా, ఆయనతో యుద్ధం ఏమిటి, త్రిపుర దైత్య కోటి గురి, ఆయన ఏకంగా త్రిపురాసురుల్ని వాళ్ళతో ఉన్న కోట్ల మంది అనుచరుల్ని ఒక బాణంతో కొడతాడు. నువ్వు వజ్రంబు గురి, నీకు విట వజంబు గురి, నీకెంతసేపు ఆడవాళ్ళ మీద పిచ్చిక్కున్న వాళ్ళ మీద నువ్వు బాణాలు వేస్తావు, నీకు నీ నువ్వేసే బాణాలకి ఆయన వేసే బాణాలకి పోలికి ఏమిట్రే. కాబట్టి అతనికి నీకు ఏమి చెప్పవచ్చు, నెంతకెంత ఎలా పోల్చుకుని యుద్ధానికి ఎడుతున్నావు అసలు. ఖజ్యోచ బృందం గర్వింపవచ్చునే పరగతేజ ప్రదీపంబు మీద, మిణుగుడు పురుగుని ఉంటుంది, మెరుగు పురుగు అంటారు, రాత్రిళ్ళు వెలుగుతూ ఉంటుంది, నేను వెలుగుతున్నాను, అదిగో అక్కడ అగ్నిహోత్రం వెలుగుతోంది, ఇద్దరికీ వెలుగే కదా అని ఈ మెరుగుడు పురుగు వెళ్ళి అగ్నిహోత్రం మీద పడితే ఏమవుతుంది, పోని ఆ అగ్నిహోత్రం నేను మెరుగు పురుగును చంపేశాను కదా అనుకుని నువ్వు కొంత మీద బాణాలేసి గెలిచావు కదా, గెలిచాను అనుకుని ఈ అగ్నిహోత్రం వెళ్ళి పరగ తేజ ప్రదీపం మీద ఓ చిన్న అగ్నిహోత్రం వెళ్ళి ఒక అరణ్యాన్ని అంటుకున్న అగ్నిహోత్రం మీద పడితే ఏమవుతుంది, తనలో కలిపేసుకుంటుంది, తప్ప ఈ అగ్ని కాల్చగలదా. పరగ అభైల ఘోరతమగ్ని పింపేర్చునే పవలింటి భాను బింబంబు మీద, అరణ్యాన్ని కాలుస్తున్న అగ్నిహోత్రం సూర్యుడి మీద పడితే సూర్యుడిని ఏమైనా చేయగలడా. పవలింటి భాను బింబంబు వెలంగునే ప్రళయకాలంలో ప్రభల మీద, ఈ సూర్యుడు వెళ్ళి ప్రళయకాలంలో రుద్రుడి నుంచి పుట్టినటువంటి అగ్నిహోత్రం మీద పడితే సూర్యుడు నిలబడగలడా, ఆయన నిలబడలేడు. ప్రళయకాలగ్ని కోటి చే ప్రజ్వరిల్లు మంట కంట బరంబగు ముక్కంటి మీద వ్రాల మేరగు నీ పెంపుతులు కాని, మూడవ కంటి మంట చేత అటువంటి ప్రళయాగ్ని జ్వాలలతో బ్రహ్మాండములను దహించగలిగినటువంటి శంకరుడి మీద పూలబాణాలు వేస్తావా వెళ్ళి, ఎంత టెంపరేచర్లయ్యా నీకు, అట్లాంటి పని చెయ్యకు, ప్రమాదంలోకి వెళ్ళిపోతావు అని ఇన్ని చెప్పిన మహానుభావుడు అవతల ఇంద్రుడు చెప్పినటువంటి శాసనాన్ని తలుచుకుని తాను బాణాలు వెయ్యక తప్పదని ఒక్కొక్కళ్ళని ముందు పంపించాట.
వెళ్ళేది యుద్ధానికి సామాన్యుడి మీద కాదు, గట్టి గట్టి వాళ్ళని పంపిద్దామని ఒక్కొక్కళ్ళని పిలిచాట. ఎవరిని పిలిచాడు? తన తేజము తన బలమును తన గర్వము తన మదంబు తన సంపదయున్ ఘనతరము ఘనచ్చరవుగ పని కొన్ని పరమేశు మీద పైనంబయ్యన్. తను బయలుదేరే ముందు తన సంపద తన గర్వం తన మదం అన్నింటినీ కూడదీసుకున్నట్ట. బలము నేర్పులతో డమన్నించి తెండని పడవాళ్ళు కోకిల పంటి పంపే. మీరు ముందే వెళ్ళి పరమశివుడికి అనురాగం కలిగేటట్టుగా ఉండడం కోసమని చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఎక్కి కూర్చోండి, కోయిలలు కొన్ని వేల కోయిలలు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అదే పనిగా కూ 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 అని కుయ్యండి. ఆయన బహిర్ముఖుడు అవ్వగానే అబ్బా ఎంత బాగుందో వాతావరణం అనుకుని ఇంకా బాగా బహిర్ముఖుడు అవ్వాలి. అన్ని కోయిలను వెళ్ళండి. భేరీ మృదంగా విచారుణ దంబులు నిర్ణయం తుమ్మెలంబ్రోయింపబడియే. తుమ్మెదలన్నీ వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీ భృంగముల యొక్క సవ్వడు ఎలా ఉండాలంటే మృదంగములు మోయిస్తున్నట్టుగా ఉండాలి. ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికీ అన్ని పువ్వుల మీద వాలి రెక్కలు టపటపలారుస్తున్నటువంటి ఆ భృంగములను చూడాలి. శంకరుడు చూసి ఆయన మనస్సు మళ్ళాలి. అందుకని మీరు వెళ్ళండి, బృందములవారా మీరు బయలుదేరండి. రాకీరముల గట్టి రథమాయితముసే యసంగడి కాని వసంతు పంపే. చిలుకల్ని రథానికి కట్టి గుర్రాలుగా వసంతుణ్ణి పంపించట. ఎక్కడ చూసినా నవవసంత శోభా విలసిత ప్రదేశం చేసేయి. చెట్లన్నీ పువ్వులు పూసేయాలి. ఎక్కడ చూసినా సుగంధాలు వచ్చేయాలి. చక్కగా మెల్లగా నదులు పారుతూ ఉండాలి. చెట్ల మీద పక్షులు కూర్చుని మైథునంతో ఉండాలి. పశువులు పక్షులు అన్నీ అదే వాతావరణంతో ఉండాలి. శంకరుడు కళ్ళు విప్పి ఎటు చూసినా ఆయన దృష్టి స్త్రీ పట్ల అనురక్తమయ్యేటట్టుగా చెయ్యాలి. అందుకని వసంతుడా నువ్వు బయలుదేరన్నట్ట అని వెళ్ళాడు. మహనీయ మగుచున్న మన బలంబుల నెల్లగమనింపుమని కమ్మ గాలి పంపే. గాలిని పంపించట. నువ్వేం చేస్తావో తెలుసా? మన బలాలన్నింటినీ జాగ్రత్తగా చూస్తూ ఉండు. అన్ని సిద్ధంగా ఉంటాయి కదా, కార్యకర్తలారా జాగ్రత్త అంటారు చూస్తారా. అలా నువ్వేం చెయ్యాలి? గబగబా శంకరుడు ఇలా విప్పుతుంటే కళ్ళు నీకు తెలుస్తుంది, స్థాయి తుమ్మెలన్నీ మృదంగా వాయించేయాలి గబగబాను. పక్షులన్నీ అలా కూర్చుని మైదనంతో సంతోషంగా చెట్ల మీద ఎగురుతూ ఉండాలి. ఎక్కడ చూసినా కోయిలన్నీ పాటలు పాడేయాలి. మందంగా పెడుతూ ఉండాలి. చల్లటి గాలి వేయాలి. ఒక్కసారి శంకరుడు పొంగిపోవాలి. ఇవన్నీ చేయడానికి నిన్ను కోఆర్డినేటర్ గా వేస్తున్నాను, కాబట్టి ఓ మందరంలో ఎడబడే ముందు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి, మేలు బలము వాడు మీ నొటెక్కము వాడు నిఖిల మెల్ల కలచు నేర్చువాడు. చేపని ధ్వజంగా ఉండేటటువంటి వాడు, తన బాణాలతో లోకంలో తపస్సు చేసుకునే వాళ్ళని కూడా పడగొట్టగలిగిన వాడు, వీళ్ళందరినీ పంపించి నేను బయలుదేరుతున్నానన్నట్ట. పచ్చని వింటి వాడు పడగ బల్పుటమ్ములు కలుగువాడు ప్రౌఢగతులవాడు. చాలా బలమైనటువంటి బాణములు, ఆ బాణములను అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. అటువంటి బాణములు ఉన్నటువంటి వాడు, నేను వెళ్ళి ఈ బాణములు వేస్తానని చెప్పి బయలుదేరి యుద్ధానికి వెళ్ళాట. ఇవన్నీ సిద్ధమయ్యాయి. అక్కడికి వెళ్ళేటప్పటికీ గండు కోయిలలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే శివార్చన అమ్మవారు పూర్తి చేసుకుని శంకరుడు బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు వెళ్ళి ఆయన స్వామివారి పాదముల మీద పుష్పములు వేద్దామని వెళ్ళి వంగి అమ్మవారు పుష్పాలని సమర్పిస్తోంది. శంకరుడికి బాగా దగ్గరగా ఉంది పార్వతీదేవి. ఇదే అదునని చూశాడు. మన వాళ్ళందరూ సిద్ధమా చూసుకున్నాడు. అందరూ సిద్ధంగా ఉన్నారు. పార్వతీదేవి బాగా దగ్గరగా ఉంది. శంకరుడు ఆమె వంకే చూస్తున్నాడు. కానీ దృష్టి ఎందు మార్పు లేదు. ఆయన పరమ పవిత్రంగా చూస్తున్నాడు. బాగా శంకరుడికి కనపడకుండా ఉండేటటువంటి దట్టమైన ఒక లతావితానంలో నించున్నాడు. బాగా గురి ఎక్కు పెట్టాడు. తుమ్మెదల తాడు లాంటి ఆ వింటి నారికి మొదటి పుష్ప బాణాన్ని కలువరేకులతో తొడిగాడు. ఆకర్ణాంతము లాగాడు. ఆయన మళ్ళీ గబుక్కుని కన్నులు మూసేస్తాడేమోనని ఇంకా బాణం వదిలిపెట్టేయడానికి అలా ఉన్నాడు. ఏమవుతుందో రేపు చూద్దరు గాని. మంగళప్రదంగా సన్నివేశం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.